అలాగనే ఈశాన్యంలో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధి. ఇది పాతదైపోయింది, మూలవర్లని ఎక్కడో దగ్గరలో వెంచేపు చేశారట, అది వివరం తెలియదు. తూర్పున లక్ష్మీనారసింహ సన్నిధి, ఆగ్నేయంలో కోదండరామ సన్నిధి. దీనిని చంద్రపుష్కరణి ఒడ్డుకి మొఘలుల సమయంలో రాయుడనేవారు మార్చారట. ఆలయం గురించిన ఎన్నో వివరాలకు, చారిత్రక సంఘటనలకు మనకి కోయిల్ ఒడుగు అనే ఒక గ్రంథం ఆధారంగా ఉంది. కోయిల్ అంటే ఆలయం, ఒడుగు అంటే రిజిస్టర్, రికార్డు అని అర్థం. ఇందులో కొన్ని కొన్ని మాత్రం చరిత్రతో సరిపోవడం లేదు, కానీ చాలా వరకు రుజువులతో సహా వివరాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అసలు శ్రీరంగం ఎలా వచ్చింది? రంగనాథునితో పాటుగా వచ్చిందా? అవునంటోంది కోయిల్ ఒడుగు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎలాగైతే బంగారు విమానం, వెయ్యికాళ్ళ మంటపం వగైరాలతోనే ఏకకాలంలో ఆవిర్భవించాడని వెంకటాచల మహాత్మ్యం చెప్తోందో, అలాగే ఇక్కడ రంగనాథుడు కూడా విమానాలతో సహా అవతరించాడట. బ్రహ్మాండ పురాణంలో శివుడు నారద మహర్షికి రంగవిమానం విశిష్టతను వివరిస్తాడు. అనేక కోట్ల సంవత్సరాల క్రితం కృతయుగంలో చతుర్ముఖ బ్రహ్మ భగవంతుడిని నిత్యం ఆరాధించుకోవాలనే కోరికతో 1000 దివ్య సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడట. ఇది సత్యలోకంలో జరిగింది. సరే, అనుగ్రహించాడు భగవంతుడు. పాలకడలిలోంచి దివ్య విమానంతో సహా రంగనాథుని విగ్రహం ఆవిర్భవించింది. ప్రకాశంతో కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్న విమానాన్ని గరుత్మంతుడు వహిస్తూ ఉండగా పాలకడలిలోంచి వెలికి వచ్చింది. తుంబురుడు, నారదుడు దివ్యగీతాన్ని ఆలపిస్తున్నారు. ఆ సమయంలో ఇంద్రాది దేవతలందరూ స్తోత్రం చేస్తున్నారు. విశ్వక్సేనుడు, నిత్యసూర్యుడు, సూర్యచంద్రుడు, సప్తర్షులు, అష్టవసువులు, నవగ్రహాలు, ఇక వగైరా అందరూ ఉంటారు. భగవంతుడి ఆదేశాన్ని అనుసరించి ప్రతిరోజు బ్రహ్మ ఆ రంగణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కాలం గడుస్తోంది. దక్ష ప్రజాపతికి, మనువుకి, సూర్యునికి కూడా ఆరాధనని మొప్పుతాడు బ్రహ్మ. మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు అయోధ్యని పాలిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప తపస్సు చేసి రంగవిమానాన్ని భూలోకానికి తీసుకుని వెళ్ళానని వరం అడుగుతాడు. బ్రహ్మగారిని వరం అడిగేటప్పటికీ ఈ వరాన్ని ఇవ్వాలో మానాలో తెలియక తటపట ఇస్తాడు బ్రహ్మదేవుడు. తాను అయోధ్యలో సరయూ నదీ ఒడ్డున ఉన్నంతకాలం ప్రతిరోజు ఉషోదయ వేళ బ్రహ్మ వచ్చి ఆరాధించుకోవచ్చునని, తర్వాత తాను కావేరీ నదీ తీరానికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఆరాధించుకోవచ్చునని నచ్చజెబుతాడు భగవంతుడు. సరే అని తన హంసవాహనం మీద రంగవిమానాన్ని రంగని అర్చామూర్తితో సహా తెచ్చి అయోధ్యలోకి అప్పగించాడు. ఇక్ష్వాకు మహారాజుకి బ్రహ్మ, వారి వంశంలో అలా ఆరాధనలు పొందుతూ ఉన్న మూర్తి దశరథుడి వరకు వచ్చింది. దశరథుడి పుత్రకామేష్టి యాగం సందర్భంగా వచ్చిన రాజులలో దక్షిణ దేశపు కావేరీ ప్రాంతం నుంచి వచ్చిన ధర్మవర్మ అనే రాజు రంగనాథుణ్ణి చూసి మోజుబడి ఎలాగైనా ఆయన్ని సంపాదించాలని తన దేశానికి వెళ్ళిన తర్వాత గొప్ప తపస్సు చేశాడు. భగవంతుడు మెచ్చి అలాగే అన్నాడు. ఇంతలో రాముడు రావణాసురుణ్ణి సంహరించడం, పట్టాభిషేకం చేసుకోవడం జరిగిపోయింది. అందరికీ కానుకలు ఇస్తున్న సమయం తన ఆరాధనామూర్తిని విభీషణుడికి ఆయన మీద ఉన్న ప్రీతి కొద్దీ ఇస్తాడు రామచంద్రుడు. ఆయన మహాసంతోషంతో లంకా ప్రయాణానికి తీసుకుని వెడుతూ ఉభయ కావేరిల మధ్యలో ఉన్న చంద్రపుష్కరణికి చేరాడు. మాత్స్యాన్నిగా అనుష్ఠానం చేసుకునే లోపల విషయం తెలిసి ధర్మవర్మ, ప్రజలు, ఋషులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ సేవించుకున్నారు. విభీషణుణ్ణి ఇంకొంచెం సేపు ఉండమని బతిమాలారు. ధర్మవర్మ ఎంతో బతిమాలాడు. బ్రహ్మోత్సవం చేయించాలి, ఆలస్యమైపోతుంది అన్నాడు విభీషణుడు. ఆ ఏర్పాట్లన్నీ నేను ఇక్కడ చేస్తాను అన్నాడు ధర్మవర్మ. బ్రహ్మోత్సవాలు అయ్యేసరికి రంగనాథుడికి అక్కడే స్థిరపడిపోయి దుఃఖిస్తున్న విభీషణుడితో, నేను నీ లంకాపట్టణాన్ని చూస్తూ శయనిస్తాలే, ప్రతిరోజు రాత్రి వచ్చి నన్ను ఆరాధన చేసుకో అని చెప్పాడు. దక్షిణ దిక్కుగా తిరిగి శయనిస్తాడు. ఇక ధర్మవర్మ ఆలయ పరిపాలనాదులు చూస్తూ ఉన్నాడు. కాలక్రమంలో ఇసుక తుఫానులకి ఆలయం కప్పబడిపోయింది. కొన్ని యుగాల తరువాత ఒక చోళరాజు వేటకు వెళ్ళి ఈ విమానం ఇసుకలో కప్పబడిపోయిన చోట విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అంతలో ఒక చిలుక చెట్టు మీద నుంచి కావేరీ విరజాశేయం వైకుంఠం రంగమందిరం సవాసుదేవో రంగేశః ప్రత్యక్షం పరమం పదం విమానం ప్రణవాకారం వేదరూపం మహద్భుతం శ్రీరంగశాయీ భగవాన్ ప్రణవార్థ ప్రకాశకః అని ఆ చిలుక పాడుతుంది అని అంటూ స్వామివారు తమ గ్రంథంలో శ్రీరంగంలోని విశేషాలని మనకు అందజేస్తూ ఉన్నారు. ఇట్టి మహద్భాగ్యాన్ని కల్పిస్తున్నటువంటి ఆ స్వామివారి పాదారవిందములకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ రేపటి రోజున కొనసాగిద్దాం. అడియే రామానుజదాస కులశేఖరాళ్ళు వారు ఇవాళ రికార్డింగ్లో రెండు భాగాలు కలిసి వచ్చాయి. మొదటిది అనుకోకుండా అర్ధాంతరంలో చేయి తగిలి ఆగిపోవడం ఏదో జరిగింది. అందుకోసమని దానిని అనుసరిస్తూ ఈ కింద భాగాను కూడా చేయవలసి వచ్చింది. అడియేను రామానుజదాసః.